దేవుని వాక్కు చూద్దాం. ఆదికాండము 21వ అధ్యాయము 33వ వచనం చదువుతుంది. ఆదికాండము 21వ అధ్యాయము 33వ వచనం చదువుతుందా. అబ్రహాము బెయర్షెబలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాను. నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తుంది తల్లో ఉంచింది. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, సర్వాధికారి, మీకు వందనాలు స్తోత్రాలు. మీరు నిత్య దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం. భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఏకరీతిగా ఉండి దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తున్నాం. కాలాతీతుడు అని, కాలానికి ఆది అంతం లేని దేవుడు అని, కాలానికి ఆధారమైన దేవుడు అని నమ్మి స్తుతిస్తూ మహింపరుస్తున్నాం. 2025 ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 2024 లో మీరు మాకు అనుగ్రహించిన 365 దినాలను బట్టి మీకు వందనాలు తండ్రి. 52 దినాలకే, ఆదివారాలకే, అందులోనూ కొన్ని ఆదివారాలకే పరిమితమైన మోసపూరితమైన మా జీవితాన్ని అనదిన జీవితంగా మార్చి దినానికి ముమ్మారు నిన్ను ఆరాధించడానికి ప్రతి దినం నీతోనూ నీ సంఘముతోనూ సహవాసం చేయడానికి 5 సంవత్సరాలు మీరు చూపిన కృపకై నమ్మి ఎస్ఎఫ్జేలో మరొక సంవత్సరం, మా అందరి జీవితంలో మరొక సంవత్సరం పొడిగించినందుకు మీకు వందనాలు. గత సంవత్సరపు అనుభవాలు, గత సంవత్సరంలో మీరు చేసిన కార్యాలు, వాటన్నిటికై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మరొకసారి ప్రభువా, ఈ సంవత్సరం కొరకై అనేక దినాలుగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉండగా తండ్రి, ఎంతో గొప్ప వాగ్దానాలు మీరు మాకిచ్చి నేను గొప్ప ఆశతో ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టారు. రాత్రి వాచ్ నైట్ ప్రార్థనలో నిబిడలందరూ ఆశతో వచ్చి నీ సన్నిధిలో కనిపెట్టి ఉన్నారు. వారందరితో మీరు మాట్లాడారు. ఈ సంవత్సరం కూడా మీరు దాచి ఉంచిన ప్రతి మేలు, ప్రతి ఉపకారం కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ జీవం కలిగిన మీ మాటల చేత, మీ వాగ్దానాల చేత, ప్రభు మీ వాక్యము చేత మమ్మల్ని పోషించి నడిపించే దేవుడు అని నమ్మి స్తుతిస్తున్నా. ఆరాధన నడిపిస్తున్న విజయవాడ సహవాసాన్ని, ఆరాధనకు వచ్చిన ప్రియులందరినీ, ఎస్ఎఫ్జేని మీ పాదాల వద్ద ఉంచుతూ ఈ సంవత్సరపు దీవెనల చేత, ఈ సంవత్సరం కొరకే మీరు కలిగి ఉన్న ఆలోచనల చేత ఆలోచనలు నెరవేర్పులోకి తీసుకొచ్చి మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ, మీరు ఇచ్చిన వాగ్దానాలకి మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరపు శుభాలు తెలియజేస్తున్నాను. మనం ప్రతి బుధవారం బైబిల్ స్టడీలో భాగంగా గత సంవత్సరం ప్రారంభించుకున్నాం. దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి బైబిల్లో ఆయన ప్రత్యక్షపరచుకున్న పేర్లు ఉన్నాయి. ఆ పేర్లో నుంచి ఆయన్ని అర్థం చేసుకుంటూ వస్తున్నాం. అందులో ఒక పేరు నూతన సంవత్సరపు వెలుగులో ఆ పేరును మీకు జ్ఞాపకం చేయడానికి యువదేశాలు ఇష్టపడుతూ ఉన్నాను. అదే ఇప్పుడు మనం చదివిన లేఖన భాగంలో ఉన్న ఆయన పేరు నిత్యుడవు దేవుడు. ఆదికాండ 21:33 అబ్రహాం మాట్లాడుతున్నాడు, నిత్య దేవుడు ఎల్ ఒలాం నిత్యుడు దేవుడు, నిత్య దేవుడు, ఆ ఎవర్లాస్టింగ్ గాడ్, నిత్యము ఉండే దేవుడు, గాడ్ ఆఫ్ ఎటర్నిటీ, నిత్యత్వానికి కారకుడైన దేవుడు, నిత్యుడగు దేవుడు. ఎల్ ఒలాం, ఎల్ అంటే దేవుడు, ఒలాం అంటే నిత్యము ఉండువాడు. చూడరా బైబిల్ దేవుడు ఆయన ఉనికి, ఆయన ఉనికి ఈ పేర్లోంచి అర్థం చేసుకోవటం ద్వారా చాలా విషయాలు మనం పురుకొల్పు పడతాం. అబ్రహాముకి ఆయన ఎట్లా అర్థం అయ్యాడు, దేవుని బిడ్డలుగా మనం మరొకసారి ఆయన ఉనికిని, ఆయన కాలమానాన్ని, ఆయన కాలమానాన్ని అర్థం చేసుకుంటే సంవత్సరాలను బాగా అర్థం చేసుకోగలుగుతాం, దినాలను బాగా అర్థం చేసుకోగలుగుతాం, మనను మనం కూడా బాగా అర్థం చేసుకోగలుగుతాం. మనకి ప్రతి సంవత్సరం వాస్తవానికి లోకానికి ఎట్లా ఉంటుందంటే ఇంకొక సంవత్సరం ఎంజాయ్ చేయడానికి మనకు వచ్చింది. ఎందుకో తెలియదు కొత్త సంవత్సరం అనేసరికి కొత్త ఆశలు, కొత్త ఊహలు, కొత్త కోరికలకు రెక్కలు వస్తాయి. కానీ దేవుని బిడ్డలుగా మనకేం అర్థం అవ్వాలంటే కాలం మన చేతిలో లేదు. కాలం చాలా మంది మాట అంటారు, కాలం గర్భంలో మనం ఉన్నాం, కాల గర్భంలో మనం ఉన్నాం, కాలం మన చేతిలో లేదు. దేన్నైనా వెనక్కి తీసుకురాగలుగుతాం గాని కాలాన్ని మనం వెనక్కి తీసుకురాలేము. ఒక మాటలో చెప్పాలంటే ఒక సంవత్సరం అయిపోయిందంటే మన జీవితంలో ఒక సంవత్సరం అయిపోయింది, ఒక సంవత్సరం వెళ్ళిపోయిందంటే మన ఆయుష్ కాలంలో ఒక సంవత్సరం వెళ్ళిపోయింది, అంటే ఒక సంవత్సరం తరిగిపోయింది, కరిగిపోయింది, తగ్గిపోయింది. లోకంలో ఈ మాటలు మనం వింటాం. కానీ ఈ మాట దేవుని గురించిన ఈ మాట, నిత్యుడగు దేవుడు, అర్థం ఏంటంటే ఆయనకి కాలం తరిగిపోదు, కరిగిపోదు, తగ్గిపోదు. ఆయన ఆయుష్ కాలంలో ఒక సంవత్సరం తక్కువైపోయినట్టు కాదు, ఒక సంవత్సరం మనకైతే వయసు పెరిగిపోతూ ఉంటుంది, బలం తగ్గిపోతూ ఉంటుంది, వృద్ధాప్యంలోకి పెద్ద మరణానికి చేరువవుతా ఉంటాం. కానీ ఈ మాట ఎల్ ఒలాం గాడ్, ఆయన నిత్యుడగు దేవుడు, ఆయన ఎవర్లాస్టింగ్ గాడ్, ఆయన గాడ్ ఆఫ్ ఎటర్నిటీ, ఆయన నిత్యుడగు దేవుడు అన్న మాట దగ్గర నిజంగా కాలాతీతుడైన దేవుడు, కాలాతీతుడైన దేవుడు అన్న ఈ మాట మనకి మనం ఆరాధించడానికి, మనం ఆయన స్తుతించడానికి, ఆయన మనం మహిమపరచడానికి పురుకొల్పే మాట. అబ్రహాము 100 సంవత్సరాల వయసులోకి వచ్చాడు, 120 సంవత్సరాలు బతికాడు, 120 సంవత్సరాల వయసులో ఆయన చనిపోయాడు. ఇక ఆ వయసు పెరిగే కొద్దీ, ఆరోగ్యం తగ్గే కొద్దీ, వయసు మీద పడే కొద్దీ కొన్ని బాధలు, చెప్పుకోలేని బాధలు, తట్టుకోలేని బాధలు, గొప్ప వేదన, గొప్ప ఆందోళన. కానీ ఈ మాట మన దేవుడు, మన దేవుడు నిత్యుడు అన్న మాట దగ్గర కొంత లోపలికి వెళ్తే ఇంకా చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. ఇంకా కొంచెం లోపలికి వెళ్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనాన్ని చదవాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28వ వచనాన్ని చదవాలి. చాలా విషయాలు అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు, మనకు అర్థం అవ్వాలి. చాలా గంభీరంగా ఉంటాయి ఈ మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28వ వచనం, నీకు తెలియలేదా నీవు వినలేదా? భూదిగాంతమును సృజించిన యెహోవా నిత్యుడవు దేవుడు. నీ దేవుడు ఎవరంటే, భూమిని ఆ దిగాంతాలు ఆ మొదలు మొదలుకొని ఈ మొదలు వరకు ఆద్యాంతాలు సర్వ భూమిని సృజించిన దేవుడు. భూమిని సృజించిన దేవుడు నిత్యుడగు దేవుడు. యువర్ గాడ్ ఈజ్ ఎటర్నల్, ఈజ్ గాడ్ ఆఫ్ ఎటర్నిటీ, నిత్యుడగు దేవుడు. 40వ అధ్యాయంలో నిత్య దేవుడు ఎలా కనబడుతున్నాడు అన్నది అర్థం కావాలంటే కొన్ని మాటలు అర్థం కావాలండి, కొన్ని మాటలు అర్థం కావాలి. నన్ను ఈ సత్యం చాలా బలంగా పట్టుకుంది, నన్ను ఈ సత్యం చాలా పురుకొల్పింది. ఏంటి సత్యం అంటే, ద ట్రూత్ అబౌట్ అవర్ గాడ్, దేవుడు ఎవరై ఉన్నారు, ఏమై ఉన్నాడు, దేవుడు ఎవరో ఏమిటో అర్థమైతే మనం ఉదయాన్నే లేచి ఆయన ఆరాధించడం, 24 గంటలు మనసు ఆయన మీద పెట్టుకోవటం, ఏం చేసినా ఆయన వైపు చూడడం, ఏం కావాల్సి వచ్చినా ఆయన వైపు చూడడం, ఆ విశ్వాస జీవితంలో కొనసాగటం. చాలాసార్లు భక్తి కొంతమందికి పిచ్చితనంలో కనబడుతుంది, వెర్రితనంలో కనబడుతుంది. కొద్ది మంది ఇలా అంటారు, భక్తి ఉండొచ్చు కానీ పిచ్చి ఉండకూడదు అంటారు, పిచ్చి పిచ్చిగా భక్తి చేయకూడదు. అరే రాత్రి 2 గంటల దాకా ప్రార్థన చేసి ఉదయాన్నే మళ్ళీ 5 గంటలకు వచ్చి ప్రార్థన చేయాల్సినంత అవసరం ఏముంది? మరలా మధ్యాహ్నం, మరలా సాయంత్రం, ఇంకా రోజంతా ఇదే పన, రోజంతా ఇదే పన. మేబీ చాలాసార్లు చూసేవారికి అలా కనబడుతుంది, కానీ కొంచెం మనకు అర్థమైతే మాత్రం ఇక వేరే దేని మీదకి మనసు వెళ్దో, అన్నిటికీ పరిష్కారం ఆయనే, అన్నిటికీ ఆయన చాలిన దేవుడు, అన్నిటికీ ఆయన చాలిన దేవుడు. ఒక ఈ 40వ అధ్యాయంలో ఈ నిత్య దేవుడు ఎలా కనబడుతున్నాడు కొంచెం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకటి నేను ఇక్కడ జ్ఞాపకం చేసే మాట, నీ దేవుడు నిత్యుడు, ఆయన ఎటర్నల్ గాడ్, భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఏకరీతిగా ఉండే దేవుడు, ఆయన భూతకాలంలో బాలుడు, వర్తమానంలో యవనస్తుడు, భవిష్యత్తులో వృద్ధుడు కానే కాడు. భూతకాలంలో ఆయన ఏకరీతిగా ఉన్నాడు, వర్తమానంలోనూ ఏకరీతిగా ఉన్నాడు, భవిష్యత్ కాలంలోనూ ఏకరీతిగా ఉంటాడు. అక్కడ ఇంకొక మాట రాయబడింది 40వ అధ్యాయం 28వ వచనంలో, ఆయన సొమ్మశిల్లడు, ఆయన అలయడు, ఆయన సొమ్మశిల్లడు, ఆయన అలయడు. ఇంకా కిందకొస్తే ఇలా అంటాడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. జస్ట్ నేను ఈ నిత్య దేవుణ్ణి ఆదికాండ 1వ అధ్యాయం 1వ వచనంలో చదివినా ఎలా కనబడతాడంటే, ఆది యందు అని ప్రారంభించాడు. ఇన్ ద బిగినింగ్, ఎప్పుడున్నాడు ఈయన? ఆదిలో ఉన్నాడు. ఏం చేశాడు ఈయన? భూమిని సృజించాడు, ఆకాశాన్ని సృజించాడు. ఎంత గొప్పగా ఉంటాడు ఆయన పరిచయం. నిత్యదేవుడు, కాలం ఆయన గర్భంలో పుట్టింది, కాలం ఆయన గర్భంలో ముగిసిపోతుంది. ఆయన కాల గర్భంలో పుట్టలేదు, కాలంతో పాటు మార్పు చెందేవాడు కాదు, కాలాతీతుడైన దేవుడు, ఆద్యంతరహితుడు. ఆయన మార్పు చెందనవాడు, సొమ్మశిల్లడు, అలిసిపోడు. ఆయన నిత్యదేవుడు. ఈ నేను జస్ట్ ఆయన గుణ లక్షణాలను ఈ 40వ అధ్యాయం నుంచి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నలభై అధ్యాయం 12వ వచనం ఇలా అంటాడు ఆయన,
తన పురుషుటిలో జలములను కొలిచినవాడెవడు? ఎవరైనా ఎవరైనా పురుషుటి అంటే దోషుళ్ళు, దోషుళ్ళు. ఆయన అంటాడు జలములు, మూడొంతుల భూమి, మహాసముద్రాలు, జలరాశులు, నదులు, సెలయేర్లు, ఎంత ఉంది, ఎంత ఉంది. 2004 లో క్రిస్మస్ సీజన్ దాటి మనం న్యూ ఇయర్ లోకి వచ్చాం కదా. నిన్న మళ్ళా క్రిస్మస్ సీజన్ దాటి గానే అది 2004, ఇది 2024 ఈ క్రిస్మస్ కదా. కాబట్టి 20 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఒకసారి న్యూస్ లో రివ్యూ చేశాడు. ఏం జరిగింది 2004 లో? సునామీ వచ్చింది, సునామీ వచ్చింది. సుమారు 20 లక్షల మంది చనిపోయారు. జస్ట్ ఆ క్లిప్ మరలా ఆ న్యూస్ లో ప్లే చేసేసరికి ఎంత భయంకరంగా ఉందో, ఎంత భయంకరంగా ఉందో సునామీ, ఎంత భయంకరంగా ఉంది. 20 లక్షల మంది కకావికలం అయిపోయారు. జపాన్ సునామీని చూసాం, అది చాలా భయంకరంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది. సముద్రం గర్భాన్న సముద్రం ఒడ్డుకి నిలబడితే భయంకరంగా కనబడుతుంది. బైబిల్ అంటుంది ఆయన తన పుడిసిట్లో జలరాశిని కొలిసే ఆయన శక్తిమంతుడు. రెండో మాట, జానతో ఆకాశములు కొలజూచిన వాడు ఎవడో, ఆయన ఈ సువిశాల ఆకాశాన్ని కాంతి సంవత్సరాలతో కొలుస్తున్న ఆకాశాన్ని జానతో కొలిచారట, ఆయన జానతో కొలిచారట. భూమిలోని మన్ను అలపాత్రలో ఉంచిన వాడెవడు, త్రాసుతో పర్వతాలు తూచిన వాడెవడు, తూనిక చేత కొండలను తూచిన వాడెవడు. అంటే ఈ మాటలు ఏమంటున్నాయంటే, బాబు ఏది దానంతటా అది రాలేదు, కొండలు ఎంత బరువు ఉండాలో నిర్ణయించాడు, సముద్రాలు జలరాశులు ఎన్ని ఉండాలో నిర్ణయించాడు, ఆకాశంలో సూర్యునికి భూమి ఎంత దూరంలో ఉండాలి, చంద్రుడు ఎంత దూరంలో ఉండాలి, నక్షత్రాలు ఏ ప్లేస్మెంట్ లో ఉండాలి, ఏ కక్షల్లో ఉండాలి నిర్ణయించాడు, ఆయన నిర్ణయించాడు. ఇవన్నీ తూచిపెట్టాడు. భూమి 23.5 degrees అక్షాంశం దగ్గర వంగి తిరుగుతుంది. ఎవరు వంచి పెట్టారు? ఆయన వంచి పెట్టాడు. ఆ వంగి తిరగకపోతే కాలాల్లో మార్పు ఉండదు, కాలాల్లో మార్పు లేకపోతే ఋతువులు సీజన్స్ రావు. ఎంత టెంపరేచర్ భూమి మీద మెయింటైన్ అవ్వాలో అంత టెంపరేచర్ మన బాడీ తట్టుకోగలుగుతుందో, అంత టెంపరేచర్ ఉండేలాగా సూర్యుడి నుంచి అంత డిస్టెన్స్ లో ఆయన కొలిచిపెట్టాడు, ఆయన కొలిచిపెట్టాడు. నిజంగా ఆయన జ్ఞానం, ఆయన జ్ఞానం అమోఘం. కింద ఆ మాట అంటాడు 13, యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు, ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధించిన వాడెవడు, యవను వద్ద ఆయన ఆలోచన అడిగాను, ఆయనకి వివేకము కలగజేసిన వాడెవడు, న్యాయ మార్గమును గుర్చి ఆయనకు నేర్పిన వాడెవడు, ఆయనకు జ్ఞానమును అభ్యసింప చేసిన వాడెవడు, ఆయనకు బుద్ధి మార్గమును బోధించిన వాడెవడు. అబ్బా, అన్ని ప్రశ్నలే, అన్ని ప్రశ్నలే, అన్ని ప్రశ్నలే. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, నో యువర్ గాడ్, నీ దేవుడు ఎవరు నీకు అర్థమవ్వాలి. ఎంత గంభీరమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నావో నీకు అర్థమవ్వాలి. ఎంత శక్తివంతుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నావో నీకు అర్థమవ్వాలి. కాలాతీతుడైన దేవుడు, నిత్యుడైన దేవుడు, బలానికి జ్ఞానానికి శక్తికి ఆధారమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. నిజంగా లాస్ట్ ఇయర్ దేవుని పేర్లను స్టడీ చేయడం ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఇంకా ఆరాధించుకోవడానికి, స్తుతించడానికి, జనరల్గా ఎప్పుడు వాడిన పదాలే అలవాటైపోతాయి కదా, కాదు. ఈ పేర్లు ఎత్తిపెట్టి ఆరాధిస్తా ఉంటే ఎలోహిం, అధోనై, ఎల్ రోయి, ఎల్ షధై, ఎల్ ఎల్యోన్, ఎల్ ఒలాం, ఈ పేర్లన్నింటినీ ఒక్కొక్క పేరు మీద స్టడీ చేసి నోట్స్ రాసుకుని బోధించి ఆరాధించేటప్పుడు ఆ పేర్లు జ్ఞాపకం చేసుకుని ఆ పేరు అర్థాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ఎంత బాగా అర్థమవుతున్నాడు, ఎంత బాగా అర్థమవుతున్నాడు. అందువరకు దయచేసి సిరీస్ లో ఈ దేవుని పేర్లను స్టడీ చేస్తున్న సిరీస్ లో నోట్స్ రాసుకోండి. రాసుకొని ఆగిపోవద్దు, మీ ఆరాధిస్తున్నప్పుడు ఈ పేర్లను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ పేరు ఆయన ఏమై ఉన్నాడో జ్ఞాపకం చేస్తున్నప్పుడు వాటిని మీ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆ పేర్లను అర్థం చేసుకుని ఆరాధిస్తున్నప్పుడు మీ ఆరాధన చాలా లైవ్లీగా ఉంటుంది, చాలా లైవ్లీగా ఉంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నిత్యుడగు దేవుడు అన్న మాట దగ్గర ఆ నిత్య దేవుడు సృష్టికర్త, ఆ నిత్య దేవుడు జ్ఞానానికి ఆధారమైన దేవుడు, ఆయనకి ఎవరో ఆలోచన చెప్పాల్సిన అవసరం లేదు. కిందది అన్నాడు, నువ్వు ఇలా చెయ్యి, నువ్వు ఇలా చెయ్యి, నువ్వు ఇలా చేస్తే బాగుండు, ఇలా ఎందుకు చేసో ఎవరైనకి సలహా చెప్పేది, ఎవరైన ప్రశ్నించేది? ఆయన ఆత్మకు నేర్పినవాడు ఎవడు, ఆయనకు మంత్రి కింద పక్క నుండి సలహాలు చెప్పేవాడు ఎవడు, బోధించేవాడు ఎవడు, ఎవరి వద్ద ఆయన ఆలోచన అడుగుతాడు, ఆయనకి ఎవరు వివేకం కలగజేస్తారు? న్యాయం ఆయనకు చెప్పాలా, బుద్ధి ఆయనకు చెప్పాలా? బా, ఏం చేసినా ఆయన ఏం చేసినా అద్భుతం, ఆయన కార్యాలు ఆశ్చర్యాలు. ఆయన గురించిన కొన్ని మాటలు, ఆయన అర్థం చేసుకున్న కొన్ని మాటలు మనం 22వ వచనంలో కొంత అర్థం చేసుకుందాం. 22వ వచనంలో ఇలా అంటాడు ఆయన, ఆయన గురించిలా రాయబడి, ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు. భూమండలం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. అబ్బా, ఆయన ఆకాశం నరసింహాసనం అన్నాడు కదా, ఆకాశం మీద మహాదేవుడు ఆసీనుడై ఉంటే ఒకసారి ఆకాశం మీద ఆసీనుడైన దేవుడు ఆయన ముందు మనం ఎట్లా ఉన్నామట, మనం ఎట్లా ఉన్నామట, మిడతలు, మిడతలు. అందుకే దానియేలు గ్రంథంలో ఆయన ఎట్లా చూస్తామంటే ఎవరిని నియమించాలనుకుంటాడో వాళ్ళు నియమిస్తాడు, ఎవరిని సింహాసనం ఎక్కించాలనుకుంటాడో వాళ్ళు సింహాసనం ఎక్కిస్తాడు. ప్రభుత్వాలు, రాజులు, పరిపాలన ఆయన స్వాధీనంలో ఉంది. చాలాసార్లు మనం కొంచెం అధికారం వచ్చినా, కొంచెం డబ్బు వచ్చినా మనకి ఎందుకో మోకాలు వేయటం, ఆరాధించటం, తగ్గించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. మనం ఆయన ఎంత గొప్పోడో అర్థమైతే మనం ఎంత చిన్నోళ్ళమో కూడా అర్థమవుతుంది. ఎంత చిన్న మనిషికి అంత గొప్ప దేవుడి మీద ఆధారపడితే ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయో కూడా అర్థమవుతుంది. ఆయన అర్థం చేసుకోవడానికి, ఆ నిత్య దేవుడిని అర్థం చేసుకోవడానికి, ఆ కాలాతీతిని అర్థం చేసుకోవడానికి చాలా విషయాలు రాయబడ్డాయి. మనం జస్ట్ ఈ ప్యాసేజ్లోంచి, యజ్ఞ నుంచి కొన్ని మాటలు ధ్యానం చేస్తాం. కింద ఇలా అంటాడు మరలా 22 వచ్చి, ఒకడు తెరని విప్పినట్లుగా ఆయన ఆకాశ వైశాల్యాన్ని వ్యాపింపజేశాడు, ఒకడు గుడారం వేసినట్లు ఆయన దాని నివాస స్థలమును ఏర్పరిచాను. ఆకాశం ఆయనకి ఎలా ఉందట, తెర విప్పినట్టుగా, గుడారం వేసినట్టుగా. ఈ గంభీరమైన ఆకాశం ఆయనకి సింహాసనం, ఈ గంభీరమైన ఆకాశము ఆయనకు సింహాసనము, ఆయనకు తెరను ఇప్పినట్టుగా, గుడారం వేసినట్టుగా ఈ ఆకాశం ఉంది. కింద ఇలా అంటాడు ఆయన, రాజులను ఆయన లేకుండా చేయను, భూమి యొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపులుగా చేయను, వారు నాటబడగానే విత్తబడగానే వారు వారి మొదలు భూమిలో వేరు తన్నక మునిపే ఆయన వారి మీద ఓదగా వారు వాడిపోదురు అన్నాడు.
ఎలా కనబడుతున్నారు రాజులు, ఎలా కనబడుతున్నారు అధిపతులు, ఎలా కనబడుతున్నారు భూపతులు అంటే అబ్బే లెక్కే లేరు, లేనట్టే ఉన్నారు, లేనట్టే ఉన్నారు, మిడతల వలె ఉన్నారు పూనివాసులు. అధిపతులు అందరూ కూడా మాయాస్వరూపులుగా ఉన్నారు. ఆయన ఊదితే వాడిపోతారు, ఆయన ఊదితే గాలి వలె కింద సుడిగాలి పుట్టుని ఎగరగొట్టినట్లు ఆయన వారిని ఎగరగొట్టును. ఆయన ఊదితే మొత్తం ఆవిరైపోతారు. ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత బలహీనులుగా మనం. ఆయన మీద ఆనుకోవాల్సిన అవసరం ఎంత ఉందో 26లో కొన్ని విషయాలు మాట్లాడతాడు ఆయన కోసం. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడ సృజించాను? ఏమన్నా కళ్ళు పైకెత్తి చూస్తే ఆకాశం, అందులో నక్షత్రాలు, అందులో నక్షత్ర మండలాలు. అందులో ఒక నక్షత్రం సూర్యుడు. ఆ ఒక నక్షత్రం సూర్య కుటుంబంలో భూమి చిన్నది. ఇలాంటి నక్షత్ర మండలాలు ఎన్నో ఉన్నాయి. ఇంత గంభీరమైన ఆకాశాన్ని, నక్షత్రాలను, నక్షత్ర మండలాలను, వాటిని గూర్చి ఆస్ట్రాలజీలో మనం చూస్తే అబ్బురంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది, అంతు చికకంగా ఉంటుంది. ఆయన అంటాడు, మీ కనులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడ సృజించాను? వీటి లెక్క చొప్పున వీటి సమూహాలను బయలుదేరి చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచేవాడే కదా. తన అధిక శక్తి చేత, తనకు కలిగి ఉన్న బలాతిశయం చేతను ఆయన ఒక్కటైనా విడిచిపెట్టడు. నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలన్నిటినీ ఆయన పట్టుకొని ఉన్నాడు. దాన్ని సైన్స్ ఏమంటుంది, గ్రావిటీ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి. ఎక్కడి నుంచి వచ్చేసింది గురుత్వాకర్షణ శక్తి? భూమిని, శూన్యులు నిలబెట్టగలిగిన ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుణ్ణి శూన్యములో తిప్పగలిగిన శక్తి, నక్షత్రాలను, గ్రహాలను శూన్యంలో కక్షల్లో అట్టిపట్టి తిప్పుతున్న శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? చాలా అర్థం కాక ఏదో విచిత్రమైన పేర్లు పెట్టి మాట్లాడతారు. కానీ బైబిల్ అంటుంది ఆయన వాటన్నిటిని పట్టుకుని ఉన్నాడు. ఆయన వాటన్నిటిని పేర్లు పెడుతున్నాడు, తిప్పుతున్నాడు. తన అధిక శక్తి చేతను, తనకు కలిగిన బలాతిశయము చేతను ఆయన ఒక్కటైనా విడిచిపెట్టడు. ఇప్పుడు మన మూల వాక్యం 28లో అంటాడు, నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగాంతములు సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఎటర్నల్ గాడ్, నిత్యుడగు దేవుడు. ఆయనే సృష్టి అంతా చేశాడు. ఈ సృష్టి గతించిపోతుంది గాని ఆయన గతించిపోడు. ఆయనే సృష్టి అంతా చేశాడు. నిజంగా ఈ మాటల్లో ఆయన ఎంత గొప్పోడో వాక్యం మాట్లాడుతుంది, నిత్య దేవుడు. ఇదే అధ్యాయంలో మన పరిస్థితి ఏంటో వాక్యం మాట్లాడుతుంది. రండి ఇప్పుడు మన పరిస్థితిని చూద్దాం. ఎంత మన వయసు మామూలుగా మాట్లాడితే, కీర్తనాకారుడితో కలిసి మాట్లాడితే 9వ కీర్తన 10వ వచనం ప్రకారంగా మాట్లాడితే మా ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే 80. ఎంత నీ వయసు? 40, 50. ఏంది 40 సంవత్సరాలకి 50 సంవత్సరాలకి ఇట్లాగా అయిపోయావు? అప్పుడే అయిపోయింది నీ బడాయి అంటే అవును, ఏం చేద్దాం మరి, ఏది మన చేతులు లేదు, అంతా బాగుందిలే అని భ్రమంలో బ్రతకడం తప్ప. బాధ అనిపించినా ఏం చేయలేక ఏడవడం తప్ప ఏం చేయగలం? ఐపీఎస్ ఆఫీసర్ని చూసినప్పుడు, కలెక్టర్ని చూసినప్పుడు, జనరల్గా లోకానుసారంగా మాట్లాడితే ఇక వాళ్ళు జిల్లా అధికారులు, జిల్లానికి కింగ్ వాళ్ళు అనిపిస్తుంది. ఐపీఎస్ ఆఫీసర్కి బట్టబుర చూడగానే, అరే ఐపీఎస్ ఆఫీసర్కి బట్టబుర వచ్చిందేంది, కలెక్టర్ గారికి కళ్ళద్దాలు వచ్చేయండి. మామూలుగా వాళ్ళు చెన్నకి చాలా పవర్ ఉంటుంది కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి,
రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, వాళ్ళకి బట్టబుర్రలు చూసినప్పుడు, వాళ్ళ ఒంటి మీద జబ్బులు చూసినప్పుడు, ఏంటి అధికారులు కదా ఎట్లా ఉన్నారేంటి? గెడ్డానికి వచ్చిన ఆ బుల్లి పోవటం ఆయన చేతులు లేదా? లేదు, ఏం చేయలేడు. రాష్ట్ర ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు, 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాడు, జస్ట్ గెడ్డానికి వచ్చిన ఆ బుల్లి పోదా? పోదు. ఆ బట్టబుర్ర పోదా? పోదు. ఆ కళ్ళద్దాలు పోవా? పోవు. మనం ఏమనుకుంటున్నామంటే చాలా గొప్ప, ఏంది బోడి గొప్ప. మనం మనకున్న లిమిటేషన్స్ మనకు అర్థమైతే నిజంగా మోకాలు లేకుండా ఎట్లా ఉండగలవు, ఆరాధించకుండా ఎట్లా ఉండగలవు? నిజమే, రాజులకు అధిపతులకు బాగా అర్థమయ్యే కనబడ్డ ప్రతి దేవుడికి మొక్కుతారు, కనబడ్డ ప్రతి దేవుడికి దండం పెడుతున్నారు. తెలుసు మేమేమి చేయలేము, మేమేమి చేయలేము, పెట్టుకున్నాం పేర్లు, రాజులము అధిపతులము, చాలా పెద్ద పెద్ద పేర్లు పెట్టేసుకున్నాం. అబ్బే అంత సీనేమో లేదు మనకి, అంత సీనేమో లేదు మనకి. మన పరిస్థితి ఏంటి అని మాట్లాడితే వాక్యంలో కొన్ని మాటలు ఇలా రాయబడ్డాయండి, కొన్ని మాటలు ఇలా రాయబడ్డాయి. చదువుదాం, 40వ అధ్యాయం 6వ వచనం. ఆలపించుడి ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేమి ప్రకటించునని మరొకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారందమంతా అడవి పువ్వులే ఉన్నది. గడ్డట అడవి పువ్వట, యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండిను, పూరాలును. ఎండిపోయే గడ్డి, రాలిపోయే పువ్వు, అది మనిషి యొక్క వైభవం. దేవుడికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకపోతే, దేవుణ్ణి అర్థం చేసుకోవాల్సిన స్థాయిలో అర్థం చేసుకోకపోతే, ఆయన పాదాలు పట్టుకోకపోతే, ఆయన గుండెల్లో పెట్టుకోకపోతే, ఆయన నెత్తి మీద మోయకపోతే, ఆయన మీద రైట్ అండర్స్టాండింగ్ లేకపోతే, కాస్త ఆరోగ్యం బాగుండి 4 డబ్బులు చేతిలోకి వచ్చేసరికి దేవుడు లెక్కలేని పరిస్థితుల్లోకి వస్తే నిజంగా పోయాక, లోకం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి లోకం ఎంజాయ్ చేద్దాం అనుకునే మాట దగ్గర దేవుణ్ణి దాటిపోయి ఎంజాయ్మెంట్ ఏముంటది? దేవుడు లేని జీవితానికి అర్థం ఏముంటది? అసలు మనం ఎవరు, మన పరిస్థితి ఏంటి? ఎట్లా మాట్లాడుతున్నాడు ఆయన? సర్వ శరీరులు అంటే కలెక్టర్లు, ఎస్పీలు, సీఎంలు, పిఎంలు, బిజినెస్ మ్యాన్లు, అంతా సర్వ శరీరులు గడ్డి, వారందం గడ్డి పువ్వు. 7వ వచనం, యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వుర వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోను, దాని పువ్వు వాడిపోను. మన దేవుని వాక్యం నిత్యము నిలిచిన స్తోత్రం, ఇదొక్కటే నిత్యము నిలిచే. దేవుడు నిత్యుడు, ఆయన వాక్యం నిత్యము, ఆయన బిడ్డలు, ఆయన యందు విశ్వాసం ఉంచే వారు కూడా నిత్యులు. మనం 1 యోహాను 2:15 లా మాట చదువుతాం. లోకం ధనాశ గతించిపోయేవి, దేవుడు నిత్యము నిలుస్తాడు, దేవుని చిత్తము జరిగించేవాడు నిత్యము నిలుస్తాడు. నిత్య దేవుడు, గాడ్ ఆఫ్ ఎటర్నిటీని ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకేమర్థమవుద్ది అంటే మనకి కూడా ఎటర్నిటీ ఉంది, మనము ఈ లిమిటేషన్స్ అన్నిటినీ ఓవర్కమ్ చేయగలుగుతాము, ఈ లిమిటేషన్స్ అన్నిటి నుంచి విడిపిస్తాడు. గడ్డి పువ్వు లాంటి మన జీవితానికి, వాడిపోయే మన జీవితానికి వన్నే మహిమ, నిత్యత్వం, ఆధిక్యత,
అవన్నీ ఆయన దగ్గరే పొందుకుంటాము. ఇది మనకు అర్థం కావాలి, మనకు అర్థం కావాలి. కాబట్టి ఆయన అంటాడు, సర్వ శరీరులు గట్టి వారు ఎండిపోతారు, వాడిపోతారు. దేవుడు నిత్యుడగు దేవుడు, దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది. 8:9 అండి, సియోను సువార్త ప్రకటించు చిన్న దాన ఉన్నత పర్వతం ఎక్కుము, యెరూషలేమ సువార్త ప్రకటించుచున్నాన బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము అన్నాడు. ఈ సువార్త నిత్యము నిలిచే వాక్యం, నిత్యము నిలిచే వాక్యాన్ని ప్రకటించు, బలంగా ప్రకటించు, బలంగా ప్రకటించు, భయపడక ప్రకటించు. ఎందుకు ప్రకటించాలి, ఎందుకు ప్రకటించాలి? అదొక్కటే నిత్యము నిలిచేది. అందుకే పేతురు పత్రికలు ఏమంటాడంటే, మీరు దేవుని వాక్యమైన అక్షయ బీజం నుంచి పుట్టిన వారు అంటాడు. సువార్త ద్వారా వారి మనసు రక్షణ అనుభవంలోకి వచ్చిన వాడు, సువార్త ద్వారా దేవుని గూర్చిన సరియైన వెలిగింపు గ్రహింపులోకి వచ్చిన వాడు ఎలాంటి స్థితిలోకి వెళ్తాడంటే, పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఇదే మాట మాట్లాడుతున్నాడు. మొదటి అధ్యాయము 24 వచ్చిన, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారందమంతా గడ్డి పువ్వు వలె ఉంది, గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడు నిలుచును, మీకు ప్రకటింపబడ్డ సువార్త ఈ వాక్యమే అని ప్రవచనాన్ని 40 వాక్యాన్ని ఇక్కడ కోట్ చేస్తూ పై వాక్యాల్లో ఏమంటున్నాడు ఆయన, పై వాక్యాలు చూడండి ఎంత బాగుంటాయో, 22, 23 వచ్చినారు. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుంచి పుట్టింపబడిన వారు. వాక్యం నిత్యము నిలిచేదైతే వాక్యం వల్ల పుట్టినవాడు అంటే సువార్త వల్ల జన్మించిన వాడు అంటే మారు మనసు రక్షణ అనుభవంలోకి వచ్చినవాడు. అదే కదా రోమా 10:17, వినుట వలన విశ్వాసము, వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల. ప్రకటించు, సువార్తను ప్రకటించు, బలముగా ప్రకటించు, భయపడక ప్రకటించు, పరిగెత్తుతూ ప్రకటించు. ఎందుకు సువార్త ప్రకటించాలి? ఎందుకు దేవుని గురించిన సత్యాన్ని లోకానికి చెప్పాలి? ఎందుకు దేవుని గురించిన జ్ఞానాన్ని లోకానికి ప్రకటించాలంటే, ఆ సువార్త, ఆ దేవుని గురించిన సత్యం ఈ గడ్డి లాంటి మనిషికి, పువ్వు లాంటి మనిషికి, వాడిపోతున్న జీవితాలకు నిత్యత్వాన్ని ఇస్తుంది. వాక్యము నిత్యము నిలిచేది, దేవుడు నిత్యము నిలిచేవాడు, మనుషులు గడ్డి వలె ఎండిపోతున్నారు. దానికి పరిష్కారం ఆయన గురించిన సువార్తను ప్రకటించడమే. అలా సువార్తను విని నమ్మి రక్షించబడ్డవాడు నిత్యత్వంలోకి వెళ్తాడు. ఆ నిత్యము నిలిచే వాక్యం మనం 2:17 దేవుని చిత్తం జరిగించేవాడు నిత్యము నిలుస్తాడు. ఆ నిత్య దేవుడు మనకు నిత్యత్వాన్ని ఇచ్చే దేవుడు. అందుకే 3:16, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసం నుంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు. 2024 వెళ్ళిపోయింది, 1 సంవత్సరం వెళ్ళిపోయింది, ఇంకో సంవత్సరం వచ్చింది, ఈ సంవత్సరం కూడా వెళ్ళిపోతుంది. కాలం వెళ్ళిపోతా ఉంటది, వెనక్కి వెళ్ళిపోతా ఉంటది. దాన్ని పాజ్ లో పెట్టలేము, దాని ఫాస్ట్ దాన్ని మనం రివర్స్ చేయలేము. వేగంగా పరిగెడుతున్న కాలానికి అడ్డుకట్ట వేయలేము. వేగంగా వేగంగా తగ్గిపోతున్న మన ఆరోగ్యము, బలము, శక్తిని ఆపుకోలేము. గొప్ప వేదన, బతకాలన్న ఆశ గుండెల నిండా ఉంది. బతకడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. కాలం చాలా స్పీడ్గా పరిగెడుతుంది. చాలా త్వరగా వయసు వచ్చేసింది, చాలా త్వరగా పెళ్ళైపోయింది, చాలా త్వరగా పిల్లలు కనీసం, చాలా త్వరగా ముసలిం అయిపోతున్నాం. ఇప్పటికే జుట్టుగా రంగు వేసుకుంటున్నాం, ఏమవుతుందో తెలియదు. అందుకే చాలా సార్లు కొత్త సంవత్సరం అనేసరికి ఇలా ప్రార్థన చేస్తారు, గనులు, జ్ఞానవంతులు, బలవంతులు ఎంతో మంది గతించిపోయారు, కానీ నేను నిలిచి ఉన్నా. సరే, ఎంతకాలం నిలిచి ఉంటా? నిలిచి ఉండాలని ఆశ ఉంది కదా. దెన్ అర్థం చేసుకో, ఆయన్ని సరిగ్గా అర్థం చేసుకో. ఆయన సత్యం చేత నింపబడు, ఆయన వాక్యంలో ఉన్నాడు. నిత్యత్వంలోకి వెళ్తాం. నిత్యత్వంలో కాలం వెనక్కి పరిగెట్టదు, మనకు ఆ కాలం తగ్గిపోదు, మనం బలహీనమైపోము, మనం ముసలోళ్ళమైపోము, మనం అలిసిపోము, మనం సొమ్మసిల్లిపోము, మనం సొమ్మసిల్లిపోము. దేవుడు నిత్యము నిలిచేవాడు, దేవుని వాక్యము నిత్యము నిలిచేది. దేవుని వాక్యపు వెలుగులో ఆ సువార్త విని రక్షించబడి ఆ దేవునితో కనెక్ట్ అయిన వాడు నిత్యము నిలుస్తాడు. కాబట్టి శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుంచి పుట్టించబడ్డ మనం అన్నాడు. ఇక క్షయము కాము, క్షయము కాము. దేవుని వాక్యము వల్ల జన్మించిన వాడు నిత్యము నిలుస్తాడు. ఇది మనం పట్టుకోవాలి, ఈ సత్యం మనం పట్టుకోవాలి. అందుకే దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే సువార్త సత్యాన్ని నమ్మి ఆ సత్యంలో జీవించాలి. మనం 40వ వచనానికి వెళ్దాం. ఇంకా కొన్ని తలంపుల చేత మనం ధ్యానం చేసి ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. 40వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతాం. 15వ వచనం, జనములు చేద నుండి జారు బిందువులు వంటివారు. అబ్బా, చేద నుండి జారు బిందువులట. జనులు త్రాసు మీద తూలి వంటివారు. అందరూ జనములు, జనులు అన్నప్పుడు అందరూ. అందుకే అంటున్నాను మళ్ళా భూపతులు, అధిపతులు, కలెక్టర్లు, ఎస్పీలు, సీఎంలు, పిఎంలు, అందరూ అంత ఎవరట? ఎవరట? చేద నుండి జారు బిందువు, త్రాసు మీద ధూళి. ద్వీపములు గాలికి ఎగురుచున్న సూక్ష్మ రేణువుల వలె ఉన్నవి. సూక్ష్మ రేణువులు. 22లో అంటాడు, ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును. ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును. అసలుకి ఆయన ముందు మనుషులు ఏపాటి వారు. 22, ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు. భూ నివాసులందరూ మిడతల వలె కనబడుతున్నారు. ఆయన ముందు మనం ఏపాటి వారు. మన వన్నె ఏపాటిది, మన మహిమ ఏపాటిది, మన ఘనత ఏపాటిది, మన పేరు ఏపాటిది, మన జ్ఞానం ఏపాటిది, మన ఏపాటి వారు ఆయన ముందు. ఎందుకు మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, నాకు నేనే దేవుణ్ణి మోసం. నువ్వెట్లా దేవుడు అయ్యో, నువ్వెట్లా దేవుడు అయ్యో? బోడి, నీ కాలం నీ చేతిలో లేదు, టైం నీ చేతిలో లేదు. ఆయన అంటాడు, ఒక్క వెంట్రుకను కూడా తెల్లగా గాని నల్లగా గాని చేయలేవు. ఒక గడియ, ఈ మాట మనం సవాల్ చేస్తుంది. ఆయన అంటాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త ఐదవ అధ్యాయము 36వచనం. నీవు ఒక వెంట్రుకనైనా తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు అన్నాడు. 6వ అధ్యాయం ఇంకొక మాట అంటాడు. 6వ అధ్యాయం 27, మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మోరడు ఎక్కువ చేసుకొనగలడు. ఇక్కడ హైట్ అని తెలుగులో ట్రాన్స్లేట్ చేయబడింది. కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో ఎన్ అవర్, ఒక గంట పొడిగించుకోగలవు అన్నాడు. నీ వల్ల అవుతుందా? ఒక గంట ఆయుష్కాలం నీ చేతిలో ఉందా? పిల్లరా, అర్థం చేసుకుందాం. భక్తి మనల్ని మనం తగ్గించుకోవడం కాదు, విలువ లేని మన జీవితానికి విలువను సంపాదించుకోవడం. మనం నిత్యులం కాదు, ఆయన నిత్యుడు. ఆయన మనకు తండ్రి, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఆయన పుట్టాం, మనం ఆయన పిల్లలం. ఆయనకు దూరం అయిపోయాం కాబట్టి మన పరిస్థితి ఇలా తగలబడింది. మళ్ళా ఆయన దగ్గరికి వస్తే కౌగులించుకునేదేమి. అందుకోసమే కదా ఈ గ్రంథాన్ని రాయించాడు, అందుకోసమే కదా నీతి నిసార్లు మాట్లాడుతున్నాడు. మోసపోకు, నువ్వు గొప్పోడిని అనుకోకు, నేను ఇంత గొప్పోడిని, నువ్వు నా ముందు మిడతలాగా ఉన్నావు, నా ముందు జనములంతా నా ముందు నీటి బిందువులు ఇవ్వలే ఉన్నారు, సూక్ష్మ రేణువులు ఇవ్వలే ఉన్నారు, ధూళి ఇవ్వలే ఉన్నారు, నా వైపు చూడు, నేను నిత్యుడిని. ఈ అధ్యాయం చివరిలో కొన్ని ఆదరణ కలిగించే మాటలు, కిలుకొలిపించే మాటలు రాయించాడు యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో. ఎంత ఆదరణ కలిగిస్తాయి మాటలు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28. నీకు తెలియలేదా, నువ్వు వినలేదా, భూదిగాంతాలను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. 2, ఆయన సొమ్మసిల్లడు అలిసిపోడు, ఆయన జ్ఞానం శోధించుట అసాధ్యం. బాగుంది, ఆయన ఎంత గొప్పోడో మాట్లాడుతూ, మనం ఎంత బలహీనలో మాట్లాడుతూ 29వ వచనంలో అంటాడు, సొమ్మసిల్లిన వాడికి బలమిచ్చేవాడు ఆయనే, నీ శక్తి మీద ఆధారపడకు, ఆయన దగ్గరికి రా, నీ బలం మీద ఆధారపడకు, ఆయన దగ్గరికి రా. ఆయన దగ్గరికి వస్తే ఆయన నీకు బలాన్ని ఇచ్చేవాడు, సొమ్మసిల్లిపోతున్న వాడికి బలం ఇచ్చేవాడు ఆయనే. రెండో మాట, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగ చేయువాడు ఆయనే. దేవుడు మన బలహీనత కాదు మన బలం. ఈ భక్తి చేయటం మన బలహీనత కాదు మన బలం. మనం స్వయంభవనం కాదు, ఆయన స్వయంభవుడు. మనం క్రియేటర్సం కాము, ఆయన క్రియేటర్. మన క్రియేటర్సం కాము, ఆయన క్రియేటర్. ఆ దేవుడి కోసం చేసేది ఏదైనా సరే నష్టం కాదు లాభం, పోగొట్టుకోవడం కాదు పొందుకోవటం. ఈ 365 డేస్ నీ ఆప్షన్ నీ చేతిలో ఉంది, ఎట్లా వాడుకుంటావు? గాడ్ సెంట్రిక్ గా ఈ సంవత్సరాన్ని డిజైన్ చేసుకుంటున్నావా, సెల్ఫ్ సెంట్రిక్ గా ఈ సంవత్సరాన్ని డిజైన్ చేసుకుంటావా, ఆయన చిత్తం చేయడానికి ఈ సమయాన్ని వాడుకుంటావా, నీకు నచ్చినట్టు గడపడానికి ఈ సమయాన్ని వాడుకుంటావా, ఆయన ఇచ్చిన సమయాన్ని ఆయన పాదాల వద్ద ఆయనకు నచ్చినట్లుగా ఆయన చెప్పినట్టుగా వాడుకుంటావా, ఆయన ఇచ్చిన సమయాన్ని దొంగిలించి నీకు నచ్చినట్టుగా వాడుకుంటావా? సరైన విధానం ఏంటంటే ఆయనతో గడపటం, ఆయన పాదాల వద్ద గడపటం, ఆయన మీద ఆనుకొని జీవించటం, ఆయన చెప్తున్నట్టుగా ఆయన సువార్తను ప్రకటించటం, ఆయన జ్ఞానాన్ని నేర్చుకోవటం, ఆయన జ్ఞానాన్ని వెదజల్లటం. ఇలా అంటాడు ఆయన 31, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుదురు. అబ్బా, ఈ అధ్యాయం అంతట్లోనూ మనకున్న లిమిటేషన్స్ మాట్లాడుతూ, డిమెరిట్స్ మాట్లాడుతూ, నువ్వెంత బోడి అన్నట్టుగా మాట్లాడుతూ కంక్లూజన్ లో అంటున్నాడు, నువ్వు నా దగ్గరకు వస్తే, నా కృప మీద ఆధారపడితే నేను నీకు బలాన్ని ఇస్తాను, శక్తిని ఇస్తాను, జ్ఞానాన్ని ఇస్తాను, బలాభివృద్ధిని అందుతావు. సొమ్మసిల్లు వాడికి బలం ఇచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయవాడు ఆయనే. 31, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం. రెండో మాట, వారు పక్షి రాజుల వలె రెక్కల చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఆయన సొమ్మసిల్లుడు, 28 చివరి మాట, ఆయన సొమ్మసిల్లుడు, ఆయన అలసిపోడు. ఆయన కొరకు ఎదురు చూసేవారు, ఆయన బిడ్డలు, ఆయన మీద ఆధారపడేవారు కూడా సొమ్మసిల్లక నడిచిపోతారు, రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలిసిపోక పరిగెత్తుతారు. పిల్లరా, 2024 జనవరి 1st వీక్ లో వికారాబాద్ వార్షికోత్సవం ప్రారంభించాం. ఈ రన్నింగ్ దాకా పరిగెడుతున్నాం. ఎన్ని ప్రయాణాలు, ఎన్ని రాత్రులు ప్రయాణాలు, ఎలాంటి పరిస్థితుల్లో తెలియదు, తుఫాను వరదలు, ఏమంటాం, ఎలక్షన్ కోడ్, సీఎం ప్రోగ్రామ్స్, డ్యూటీల్లో ఖాళీ లేని పరిస్థితి, ఒక పక్క ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఒక పక్క యాంటీ క్రిస్టియన్స్ మూకలు, రకరకాల భయాలు. తెలిసిన దానిలో ఒకటే, నువ్వేమైనా మనిషిని ఆరాధిస్తున్నావా? నువ్వేమైనా మనిషి కోసం కష్టపడుతున్నావా? మనమేమైనా పార్టీ జెండాను మోస్తున్నావా? మనమేమైనా ఒక పనికి మాన హీరో కింద పనిచేస్తున్నావా? నిత్యుడగు దేవుడు, భూమి ఆకాశాలను సృజించిన దేవుడు, ఎంత గంభీరమైన మాటలు ఆయన కోసం రాయబడ్డాయి. ఎంత గంభీరమైన మాటలు. ఆ దేవుడి దగ్గర మనం ఉన్నాం. నేనంటా ఆ దేవుడి కోసం చచ్చిపోవడం గొప్పవారు, ఆ దేవుని కోసం బతకడం గొప్పవారు, ఆ దేవుని సువార్తను ప్రకటించడం గొప్ప భాగ్యం. సువార్త ప్రకటించే వారి పాదాలు సుందర పాదాలు. ఎంత బాగుంటాయి ఆ మాటలు. ఏమంటున్నాడు ఆయన? ప్రకటించు, పరిగెత్తి ప్రకటించు, బహుగా ప్రకటించు. 9వ వచనంలో సియోను సువార్త ప్రకటించుచున్నదాన. అంటే ఏం ప్రకటిస్తావు? అసలుకి ఆయన ఏంటో చెప్పటం. ఆ పెదాలు పావన పెదాలు, ఆ పాదాలు పావన పాదాలు, సుందర పాదాలు. ఆ జీవితం ధన్య జీవితం. మహాదేవుణ్ణి అర్థం చేసుకుని మహాదేవుని పాదాల వద్ద గడుపుతూ మహాదేవునికి సాక్షిగా జీవించటం. చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు హైందవ్యంలో వాళ్ళు మంచి ప్రవచనాలు చెప్తా ఉంటారు. ఏం బాబు ఏం ప్రవచనం చెప్తాను కూర్చుంటే, వాళ్ళు చెప్పే ప్రవచనం బైబిల్లో ఉన్న సారాంశం దగ్గర మాట్లాడితే ఎంత లో లెవెల్లో ఉంటుందో. ఇక నీకు నాకు వచ్చేసరికి ఆకాశం తెరిచి, జ్ఞానాన్ని తెరిచి చేతులు పెట్టేశాడు బైబిల్ గ్రంథాన్ని చదివితేగా, వంట పట్టించుకుంటేగా, చెప్తేగా, ఉక్కు మీద వేలేసుకుని వింటారు బైబిల్లో ఉన్న జీవం కలిగిన మాటలు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలిగితే. కాబట్టి నేనే మాట అంటా, దేవుడు ఎంత గొప్పడో మనకు అర్థమైంది, మనం ఎంత బలహీనమో మనకు అర్థమైంది. కానీ బైబిల్ గ్రంథం ఏమంటుందంటే, ఆ గొప్ప దేవుడు, ఆ నిత్యుడగు దేవుడు నీకు తండ్రి, నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ వైపు చేతులు చేశాడు, నిన్ను తన కుమారుడిగా స్వీకరించాడు. ఒకటి జన్మను బట్టి నువ్వు దేవుడు కుమారుడివి, రక్షణ కార్యాన్ని బట్టి దేవుడు కుమారుడివి, పరలోకం నీది, భూలోకం నీది, అన్నిటి మీద తాను అధికారి అయితే నిన్ను అధికారిగా పెట్టాడు అన్న సత్యం మనకు అర్థమైతే అన్నిటికంటే ముందు దేవుడు పెట్టుకుంటాం, దేవుడితో కనెక్ట్ అవుతాం, దేవుని గుండెల్లో పెట్టుకుంటాం. ఆయన మిగతా అన్ని పాడైనా పర్లేదు, కానీ ఆయనతో రిలేషన్ పాడవకూడదు, ఆయన్ని మాత్రం మనం డిసప్పాయింట్ చేయకూడదు, ఆయనకి అవిధేయత చూపించకూడదు అన్న ఆ స్పృహ కలిగితే అబ్బా నీ జీవితం ఎంత బలంగా ఉంటుందో, ఎంత బలంగా పరిగెత్తుతావో. అచ్చివరి మాట మన పురుకొలపాలి. 31వ వచనం యెహోవా కొరకు ఎదురు చూచేవారు. పైనలాగా అన్నాడు 29:30 వచనాల్లో 31 సరిపోద్దండి. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుదురు. ముందు వాక్యాలు ఏమన్నాడు? రాజులు, భూపతులు, అందరూ ఏంటి ఉపయోగం లేదన్నారు కింద 23. రాజులను ఆయన లేకుండా చేయను, భూమి యొక్క న్యాయాధిపతులు మాయాస్వరూపులుగా చేయను, వారిని ఊదితే వాడిపోతారు, వారిని పొట్టువలి ఎగరగొడతాడు. వాళ్ళకున్న పవర్ పనికిరాదు, తీగ పక్కన పెడతాడు. గత ముఖ్యమంత్రి క్రైస్తవుడు ఆంధ్రాకి, ఓ ఆయన ముఖ్యమంత్రి అయ్యేసరికి ఎంత సంతోషం అనిపించిందో, దేవుని బిడ్డ, దేవుని మహిమ పరుస్తాడని.
క్రిస్మస్ కూడా నూరు గారవడానికి ఎంత భయపడిపోయాడు, పీగి పక్కన పెట్టాడు. ఇప్పుడు వస్తున్న దేవుడు మాటలు, ఇప్పుడు వస్తున్న దేవుడు మాట ఎంత దౌర్భాగ్యం. ఆయన ఏంటి అర్థమైతే నిజంగా ట్రంప్ ను మనం మెచ్చుకోవాలి. అబ్బే మనిషి ఎలా ఎలా ఎంత ధైర్యంగా నిలబడతాడు, ఎంత ధైర్యంగా నిలబడతాడు. అదే బలం, అదే బలం, అదే బలం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతురు. ట్రంప్ ఓడిపోయాడు, మళ్ళా రెండోసారి అధికారంలోకి అట్లాగే వచ్చాడు, అట్లాగే వచ్చాడు. దేవుణ్ణి దేనన్నా పోగొట్టుకో, దేవుని పోగొట్టుకో, సిగ్గుపడద్దు. దేవుడి దగ్గర, దేవుడి కోసం చేసేదాని దగ్గర, దేవుడి కోసం చేసేదా, ఏది చేసినా నష్టం కాదు, లాభం. నేను ఈ మాట అంటాను, ఎస్ఎఫ్జేలు ఈ మాట ఎప్పుడు అంటాను, ఎవరికి ఎస్ఎఫ్జేలు ఏం లాభం వస్తుంది? ఏమన్నా జీతాలు ఇస్తున్నావా, డబ్బులు ఇస్తున్నావా, కిరీటాలు పెడుతున్నావా, ఎవరికి ఏమి ఇస్తుంది? ఏమి ఇవ్వట్లా, మరి ఎందుకోసం పనిచేస్తున్నారు? దేవుణ్ణి ప్రేమించి ఎంత పని చేస్తున్నారు మాటలతో చెప్పలేరు. విజయవాడ సహవాసం వాళ్ళు ఎన్ని నిద్రలు లేని రాత్రులు గడుపుతారు, ఎంత త్యాగపూర్వకంగా పనిచేస్తారు. వాళ్ళతో కలిసి పనిచేస్తున్నప్పుడు అది అనిపిస్తుంది, నూతన బలం, నూతన శక్తి ఆయన ఇస్తున్నాడు, ఆయన ఇస్తున్నాడు. ఎంత మంచి మాట, వారు రెక్కలు చాపి పైకి ఎగురుతారు. దయచేసి ఆశపడతాం, 2025 నువ్వు ఇచ్చావు, సమయం నువ్వు ఇచ్చావు. త్వరగా కరిగిపోతుంది, నీ పాదాల దగ్గర గడిపేస్తే మాత్రం వృధా కాదు, నష్టం కాదు, లాభం, లాభం. చాలాసార్లు రాత్రులు నిద్ర లేకుండా పరిచర్లో ఉన్నప్పుడు అనిపిస్తారు, ఎన్నోసార్లు పోలీసు ఉద్యోగంలో నైట్ డ్యూటీలు చేసాం, ఓరికనే దోమలు కొట్టుకుంటూ రోడ్డు మీద నిలబడటం లేదా నైట్ రౌండ్ తిరగటం. అప్పుడు ఎంత విసిగి అనిపించింది, ఇప్పుడు మహాదేవుని కొరకు, ఆయన కొరకు ఒక రాత్రి గడపడం, ఆయన కొరకు ఒక పస్తు ఒక పూట పస్తు ఉండడం, ఆయన కోసం ఆరోగ్యం పాడైపోవటం, ఆయన కోసం జీవితం కరిగిపోవటం, ఎంత ధన్యత, ఎంత ధన్యత. నిత్యత్వ వెలుగులో చూడగలిగితే, నిత్యత్వ వెలుగులో చూడగలిగితే, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బాలు, నూతన బాలు. నేను ఈసారి ఒక మాట చెప్పగలుగుతాను, వాస్తవానికి నా హెల్త్ ఏంటో నాకు తెలుసు, చాలా వీక్ బాడీ. 5వ సంవత్సరం నుంచి 5వ తరగతి నుంచి హాస్టల్లో ఫుడ్ తిన్నాను, గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్నాను. గవర్నమెంట్ హాస్టల్లో ఫుడ్ తింటే గ్రోత్ ఎట్లా ఉంటుందో తెలుసు మాకు. సరిగ్గా చదువు అయింది, ఇక అమ్మ చేతి వంట తినే అవకాశం వస్తుంది లేనుకున్న సమయానికి పోలీస్ అకాడమీలో తిండి దొరికింది. ఇక పోలీస్ అకాడమీలో తిండి ఎలా ఉంటుందంటే అది స్టీముడ్ ఫుడ్. సో నా బాడీ ఏంటో, నా ఫిట్నెస్ ఏంటో, నా హెల్త్ ఏంటో ఐ నో దట్. కానీ పరిచర్యలో నేను చెప్పగలను, 5 సంవత్సరాల కొరకు సాక్ష్యం చెప్పగలను, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నా, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నా, చాలా ఆనందంగా ఉన్నా, చాలా బాగున్నా. ఏం బాబు అంటే, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు, వారు రెక్కలు చాచి పక్షిరాజు వలె పైకి ఎగురుతురు అలయక పరిగెత్తుతారు, సమస్యలకు నడిచిపోతారు. 52 సహవాసాలు అన్నాం, ఆయన కట్టించాడు 62 సహవాసాలు. ఈ కొత్త సంవత్సరం వాగ్దానం అబ్బా మామూలు వాగ్దానం వల్ల యెషయా గ్రంథం నుంచి ఇచ్చాడు కాబట్టి యెషయా గ్రంథం స్టడీ చేస్తున్నారు. ఏముంది ఏముందంటే భలే ఉన్నాయి. ఇంతవరకు నాకు యెషయా గ్రంథం ఎట్లా ఉంటుందని తెలియదు, ఈ సంవత్సరం వాగ్దానం ఇచ్చేసరికి ఏముంది ఈ గ్రంథంలో చూస్తుంటే మామూలు వాగ్దానాలు కాదు, మామూలు వాగ్దానాలు కాదు. ఏం చేస్తాడో తెలియదు కానీ మనల్ని నమ్మేశాడు, చాలా ఇచ్చేసాడు. నమ్మకంగా ఉందాం, నమ్మకంగా ఉందాం. ఈ సంవత్సరం వాగ్దానం చదువుకొని ప్రార్థన చేసుకుని 44వ అధ్యాయం, 44వ అధ్యాయం యెషయా గ్రంథం, 44వ అధ్యాయం యెషయా గ్రంథం మొదటి వచనం మంది 3-4 వాగ్దానాలు. మొదటి వచనాలు కూడా అద్భుతమైన మాటలు, పురుకొల్పే మాటలు. మొదటి వచనం, అయినను నా సేవకుడు వగు యాకోబు,
నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు విను ఆ మాట. ఆ మాట జాడు, నువ్వు నా సేవకుడివి, నిన్ను నేను ఏర్పరచుకున్నాను, నువ్వు ఇశ్రాయేలు విను. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయబడిన యెహోవా అబ్బా అబ్బా, మన సృష్టించింది ఆయనే, నిర్మించింది ఆయనే, మన బలం ఆయనే, నేను సహాయం చేస్తానంటున్నాడు ఆయన. నా సేవకుడు ఒకరు యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకు భయపడకు. మూడు, నేను తప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలాలను కుమ్మరించెదును, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదును, నీకు పుట్టిన వారిని ఆశీర్వదించెదును, నీటి కాలంలో నాటబడ్డ నిరవంజి చెట్లు గడ్డులో ఎదిగినట్లుగా వారు ఎదుగుతురు. ఒకడు నేను యెహోవా వాడననియు, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరి ఒకడు యెహోవా వాడిన తన చేతితో రాసి ఇశ్రాయేలును మారు పేరు పెట్టుకొనును. ఇశ్రాయేలు రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగ సెలవు ఇచ్చిచున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, ఐఆమ్ గాడ్ ఆఫ్ ఎటర్నిటీ, నిత్యుడగు, నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను మొదటి వాడును, కడపటి వాడును. కిందెలాగంటాడు 8వ వచనంలో, 8వ వచనం 3వ లైన్, మీరు నాకు సాక్షులు, మీరు నాకు సాక్షులు. దేవుని కొరకు ప్రకటించే భాగ్యం, దేవుని కొరకు పనిచేసే భాగ్యం, దేవుని కొరకు కష్టపడే భాగ్యం, దేవుని కోసం నిలబడే భాగ్యం మనకొచ్చింది. గొప్ప వాగ్దానాలు మనకున్నాయి, గొప్ప బహుమానాలు మనకున్నాయి. ఆయన ఆత్మ కుమ్మరింపును గురించి కూడా వాగ్దానం చేస్తాడు. నిత్య దేవుడు, నిత్య దేవుడు, నిత్య దేవుడు. ఈ సంవత్సరం కూడా ఆయనలో పరిగెడదాం, ఆయనలో ఆనందిద్దాం, ఆయనలో సంతోషిద్దాం. అటు కృప ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.